మంత్రజపం చేయటానికి ఒక విశేషమైనటువంటి సాధనా పద్ధతి ఉంది. ఆ సాధనా పద్ధతి కొంచెం ప్రమాదంతో కూడినటువంటి పద్ధతి. ఎందుకు ప్రమాదం అంటే, హై ఎనర్జీ వోల్టేజ్తో పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త ఉండకపోతే వచ్చేటటువంటి అనర్థాలు జరుగుతాయి. కానీ మీరు జాగ్రత్తగా చేసుకుంటారు అన్న దాంతో ఈ టెక్నిక్ ఇవాళ నేర్చుకోండి మీరు. కానీ టెక్నిక్ మీరు నిజంగా ఆచరణ పెట్టే హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే, కనీసం కొన్ని లక్షణాలు మీలో ఈ క్షణం నుంచి మీరు అలవాటు చేసుకోవాలి. మొట్టమొదటి అలవాటు ఏంటి అంటే, వాక్ ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి లక్షణం పోవాలి. అది ఉన్నవాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ధ్యాన పద్ధతి చేస్తే రిటర్న్ అయి వస్తుంది. భీష్ముడు అంపశయ్యం మీద పడుకోవటం అంటే అంతే, శత్రువులు చూస్తుంది. సైలెన్సర్ తీసేసి మీరు మోటార్ సైకిల్ నడిపారనుకోండి, అటు రోడ్డు మీద వాళ్ళకి చికాకే, ముందు మీకు చికాక ఆ చప్పుడుతో. ఇంచేత సాధ్యమైనంత వరకు మౌనం అంటున్నాను నేను. మీరు పాటిస్తారో పాటించారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇంకా మౌనే చెప్పేటప్పుడు తప్ప. మిగతా అప్పుడు వింటూ ఉంటాను మీరు ఏం చెప్పినా, కానీ రెస్పాన్స్ ఉండదు. మీరు అలాగే తయారవ్వండి, కానీ రెస్పాన్స్ ఉండదు కనుక ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, బయట మీ స్నేహితులు కానీ వాళ్ళకి కానీ నేను మౌనంగా ఉన్నాను నువ్వు మాట్లాడుకో అన్నావు అనుకో, అది ఇంకా ఘోరం. వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అయ్యారు మీరు. ఒకసారి ఊవాను ఏదో చెప్పు, అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి మీరు మౌనం పాటించండి. కానీ మీరు మౌనంగా ఉన్నారని చెప్పి భీష్ముని చేసుకుని అవసరమైనప్పుడు ఒక మాటతో అయిపోయేదానికి చెప్పండి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే, నింద ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులోకి రానివ్వకండి, మనసులోకి కూడా రానివ్వకండి. ఎదుట వాళ్ళని అంచనా వేయకండి, వీళ్ళు సాధన చేయటం లేదు, వీళ్ళు అది చేయటం లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంకా మీకు పనికిరాదు. ఇప్పుడు నేను చెప్పబోయే ధ్యానం మీరు చేయదలుచుకుంటే, అస్సలు క్రిటిసిజం ఈవెన్ ఇన్ డ్రీమ్స్, జాలకులు మహర్షి రాస్తాడు. అసలు ఇతరుల్లోని తప్పులు మీరు చూడవద్దు. అసలు గురువు గారు అయితే ఇంకా చాలా స్పష్టంగా చెప్తారు మీకు, ఇతరుల్లోని తప్పు ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ తప్పు మీరు చూస్తున్నారు కనుక, లేకపోతే మీకు అసలు కనిపించదు ఆ తప్పు. చాలాసార్లు ఉదాహరణ చెప్తూ ఉంటారు గురువు గారు. ఓ దొంగడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఓ పోలీసు వాడు అలా వెళ్తూ ఉంటాడు, మీకు నాకు ఏమవదు, వాడి లోపల బీపీ రైజ్ అయిపోతుంది, వాడి కోసం వస్తున్నాడేమో, వాడినే పట్టుకుంటున్నాడేమో. అంటే పోలీసు వాడిలో ఉన్నటువంటి ఆ పోలీసు ప్రవృత్తి మీకు ఎందుకు అనిపించింది? మీరేదో చేశారు దానికి ఎగెనెస్ట్ గా. అలాగే ఎదుటివాడిలో మీకు ఏ లోపం కనిపించినా ఖచ్చితంగా ఆ లోపం మీలో ఉందనే అర్థం. మీరే అందులో అపోహ పడకండి. నాలో ఏ లోపం లేదు అని అంటే ఖచ్చితంగా అన్ని లోపాలు మీలో ఉన్నాయని అర్థం. జాలకుల మహర్షి ఇచ్చేటటువంటి ఈక్వేషన్స్. ఇంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదుటి వాళ్ళు లోపం కనిపిస్తే మీలో ఆ లోపం గమనించుకోండి, దాన్ని సరిదిద్దుకోండి. తప్ప ఎదుట వాడిని మీరు సరిదిద్దలేరు. ఇన్ని న్యాయస్థానాలున్నాయి, ఇంత పోలీస్ ఫోర్స్ ఉంది, ఇంతమంది అభిభావకులు ఉన్నారు, ఇంతమంది అందరం ఎవరికో ఒకళ్ళకి పేరెంట్సే కదా, ఇంతమంది ఋషులు పుట్టారు, ఎవరిని మార్చగలిగారు? మీకెందుకు ఆ తాపత్రయం మీరు ఇంకోళ్ళని మార్చేయగలవని? మరొకటి, ఇదంతా ఏంటి మాస్టారు? కూటమి, కలెక్షన్, ఒకే భావన కలవాళ్ళు. మీలోకున్నటువంటి మాలో ఉన్నటువంటి మనం మాట్లాడుకుని చర్చించుకుంటే తొందరగా ముందుకెళ్లగలుగుతాం. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ ఇవి మనంతటా మనం చదువుకోవాలి అనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ముందు ఆ బుక్స్ దొరకవు. అంచేత ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను మీరు చాలా సీరియస్ గా అండర్టేక్ చేసుకుని అర్థం చేసుకోండి. ఇదంతా ఏ ఉద్దేశంతో చెప్తున్నానో అర్థమైంది కదా, ఇతరులను మార్చటం కోసం మనం ఇక్కడ లేవు. భూమి మీద స్వర్గం తీసుకురావడానికి మనం ఇక్కడ కూర్చోలేదు. పృథ్వీని ఏదో మనం చేసేస్తున్నాం, దానికోసం కూర్చోలేదు. మనం మారటానికి కూర్చున్నాం. మనలో ఆ మార్పులు వస్తే పృథ్వీలో ఆటోమేటిక్ గా వస్తుంది. మనలో చల్లతనం ఉంటే మన ముట్టుకున్న వాళ్ళందరికీ చల్లతనం ఉంటుంది. అంతేగా, మనలో వేడి ఉంటే మన ముట్టుకున్న వాళ్ళందరికీ వేడి వస్తుంది. అంతేతప్ప వాళ్ళకి మీరు ఎంత దగ్గర వాళ్ళైనా సరే, ఎంత ఆత్మ బంధువులైనా సరే, డోంట్ కోచ్, చెప్పండి ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తే బాగుంటుందేమో, అది వేరే విషయం. చెప్పటం మీరు ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వస్తారు, మీరు ఇది కొనండి అంటారు, ఇది అంటారు, చాచా టైం లేదు ప్రోపో అన్నా వినండి సార్ చూడండి సార్ అంటారు. కొనకపోయినా వాళ్ళు ఏమనరు, మనకే తెలుసు ఏమనగాని చూడండి డెమాన్స్ట్రేట్ చేస్తా ఉంటారు కదా. ఆ సేల్స్ ఆస్పెక్ట్ లో మీరు చెప్పొచ్చు, కానీ ఏంటి అమ్మటం అందరికీ చెప్పమని కాదు నేను చెప్పేది, భావన పంచుకోండి కానీ ఎదుటవాడు మీరు చెప్పినట్టే వినాలి అనేటటువంటి ఖచ్చితమైనటువంటి డిక్టేటర్షిప్ మాత్రం వద్దు. క్రిటిసిజం వద్దు, తప్పులు ఎన్నో వద్దు, వాక్కుని దురుపయోగం చేసుకోకండి. ఇప్పుడు ఆ మంత్రోచ్చారణ కానీ, ఆదిత్య స్తోత్రం కానీ, రామలక్ష్మ స్తోత్రం కానీ ఎలా చదవాలో అర్థం చేసుకోండి. వాక్ రూపంలో బయట వస్తుంది కదా మంత్రం, మనం మాట్లాడిన ఏదైనా. ఇది వాక్కు రూపంలో రాకముందు మనలో ఎక్కడో ఆవిర్భవిస్తుంది, అది ఓ బుడగలాగా. ఇప్పుడు నీరు మరుగుతున్నప్పుడు కింద చిన్న బుడగ తయారవుతుంది, పైకి వచ్చాక బుడగ బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ అయింది వాక్ అనుకుంటే ఆ కింద ఉన్నది బుడగ. ఆ బుడగ కంటే ముందున్న స్థితిలోంచి మీరు ఉండి ఆ వాక్కును ఉచ్చరించగలరా? ఒకసారి కళ్ళు మూసుకోండి చూద్దాం ఎలా చేస్తాం. రామ్ ఉగాది, ఆ రాముడి యొక్క శక్తిని. రామ్ అంటే మేము రామ్ భక్తులం కాదు, ఆ రామ గురించి మనం అంటాం లేదు, రామ అనేటటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నాం, అగ్నిబీజం గురించి మాట్లాడుతున్నాం. ఆ అగ్నిబీజము రామ్ అనేటటువంటి శబ్దము మీరు ఉచ్చారణ చేయండి, నోటితో కాదు, మీరు ఉచ్చారణ చేయకండి. ఈ శరీరం మీది, ఈ మనస్సు మీది, మీరు కాదు, మీరైన అసలైన స్థితి ఇంకోటి ఉంది, అక్కడ నుంచి ఉచ్చారణ చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి పైకే అనకండి, ఇంకా ఆ లోపల నుంచి ఆ నీటి బుడగ పైకి ఆ సముద్రాంతరాలలోంచి పైకి ఎలా వస్తుందో అలా నోట్తో అనకండి, నాలిక కలపకండి. స్తోత్రాలు చదివినా అలాగే చదువుతాం ఆ మానసిక స్థితిలో. ఎందుకు ఆ మానసిక స్థితి గురించి చెప్తున్నాను, నిన్నగా కళ్ళు తెరవండి, కొంచెం అర్థమైంది కదా మీకు ఎలా ఉచ్చారణ చేయాలో. అది మీరు చేయరు ఉచ్చారణ, వింటారు. ఎలా వింటారు? బయట నుంచి ఎవడైనా మనతో మాట్లాడితే మన చెవుల మీద ఆ శబ్దం యొక్క స్ట్రైకింగ్, ఆహతము అంటాం దాన్ని, ఇలా 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 మన చెవులు యొక్క డ్రమ్ మీద స్ట్రైకింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఉచ్చారణ చేస్తున్నటువంటిది నో స్ట్రైకింగ్, మీ ఇయర్ డ్రమ్స్ మీద ఏం లేదు, మీ లోపల నుంచి వస్తుంది. అందుకని దీని పేరు ఏం చెప్తామంటే అనాహత నాదము అంటాం. ఈ అనాహత నాదాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే సివివి మొత్తం ప్లాన్ ఇది డైరెక్ట్ గా అందజేద్దాం అని చెప్పి మీరేం అనకండి, సివివి అని కూర్చోండి, అనాహత నాదమే అంతా చేసుకుంటూ పోతుంది, చేసుకుంటూ పోతుంది. మీరు చేసుకుని ఇస్తే దాన్ని అనాహత నాదం ఎప్పుడూ ఉంటుంది కంటిన్యూస్ గా, దానికి స్టాపేజ్ అంటూ ఏం ఉండదు. అంచేత ఆ యాంగిల్లో ఏ మంత్రాన్నైనా చేసుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు రామ్ అనే మంత్రాన్ని ఎందుకు చెప్పామంటే వాల్మీకి ఒక డౌట్ వచ్చింది, అద్భుతమైనటువంటి దైవీ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మానవ జీవితము మానవ శరీరము ధరించగలడా, ధరించలేడు అని అతని ఉద్దేశం. తమాషా ఏంటంటే అప్పుడే అదే డౌట్ నారదుడికి కూడా వచ్చింది. అనాహత నాదం అందరిలోనూ ఒకేసారి స్పందిస్తుంది అన్నదానికి రామాయణం చదివితే అర్థం అవటానికి ఇది మెథడ్స్ చెప్తాం. ఎందుకు మనం ఈ ఉగాది నాడు నుంచి 9 రోజులు రామనవమిగా ఎందుకు జరుపుకుంటామంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మనం అనాహత నాదానికి, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మకి, మనలో ఉన్నటువంటి ఆ దైవీ తత్వానికి లొంగిపోతున్నాను అని 9 రోజులు మీరు చేసే సాధన. ఇది ఇంకా సంవత్సరం అంతా ఉంటుంది. అంచేత నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్లి అడుగుతాడు, బ్రహ్మ రాముడు గురించి చెప్తాడు, కింద దిగి వస్తాడు నారదుడు. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మలోక సహస్రారం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ దైవీ చేతన. రాముడు లాంటి వ్యక్తి జీవించి ఉన్నాడు, మానవ శరీరంలో రాముడి యొక్క అవతరణ సంభవమే అని చెప్తాడు. సంభవమే అని చెప్పాక జరిగిన సంఘటన రామాయణంలో ఒకే ఒక శ్లోకం మీరు గుర్తుంచుకోవాలి. మిగతా రామాయణం అంతా అనవసరం మనకి. గంగానదికి వెళ్తాడు, గంగానది వద్ద ఉన్న తమసానది, రామాయణంలో ఉన్న మాటలు అవి. గంగానది ఒడ్డున ఉన్నటువంటి తమసానది క్షేత్రంలో భారద్వాజుడు అనేటువంటి తన శిష్యుడితో పాటు వెళ్తాడు. వెళ్లి ఇక్కడ బురదలేనటువంటి నీరు ఉంది, పవిత్రమైన హృదయాలు ఎలా నిర్మలంగా ఉంటాయో అలాంటి నిర్మలమైనటువంటి నీరు ఉంది అని ఆ నీళ్ళల్లో మునుగుతాడు. మునిగి బట్టలేసుకుంటాడు భారద్వాజుడు, బట్టలిస్తాడు. జాగ్రత్తగా గమనించుకోండి, ఉగాది నాడు ఎందుకు కొత్త బట్టలు వేసుకుంటాం, ఇవంతా వీటికి ఆ రామాయణంలోనే అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి కనుక అది మొదలెడతాం మనం. కొత్త బట్టలు వేసుకుని బయటకు వస్తాడు, రెండు అడుగులు వేస్తాడు. క్రౌంచ పక్షులు రెండు ఉంటాయి, పక్కనే ఒక బోయవాడు ఉంటాడు, బాణం వేసి మగ పక్షిని కొట్టేస్తాడు, అది కింద పడుతుంది. అది ఒక చిన్న సంఘటన జరిగింది, అదే మొత్తం రామాయణం అంతా కూడా. ఆ క్షణంలో రామాయణం యొక్క భూత భవిష్య వర్తమానాలు ఆ ఒక్క చిన్న సంఘటనలో పట్టుకున్నాడు. మళ్ళా ఏం లేదు, అదే సంఘటన, అదే శ్లోకం. మా నిషాద ప్రతిష్టాంత్వం అవధీష్ ఇంట్లో శాశ్వత కామమోహితం. ఆ శ్లోకం మీరు జాగ్రత్తగా చదువుకోండి ప్రతిరోజు. మొత్తం రామాయణం ఆ శ్లోకమే. మీరు రాములుగా మారాల్సిన ఆ శ్లోకమే మారుస్తుంది మిమ్మల్ని. కానీ ఇందాక నేను చెప్పినట్టు మీరు దాని మీద ధ్యానం చేస్తే, ఇంచేత ధ్యానం చేస్తే అని చెప్తాను అని సరి శ్లోకం. మా నిషాద ప్రతిష్టాంత్వాం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ నిధనాదేకం అవధి కామమోహితం. ఇది శ్లోకం. ఈ శ్లోక అర్థం ఏంటి అంటే, ఏ నిషాదుడా బోయవాడా, నువ్వు కామమోహితులైనటువంటి పక్షుల్లో ఒక పక్షిని చంపేశావు కనుక నీ యొక్క కీర్తి శాశ్వతముగా ఉండదు. అది అర్థం. అది ఒక్క చిన్న సంఘటన. వాల్మీకి లాంటి మహర్షి చేతనత్వంలో ఒక మహారామాయణంగా రూపుచెందింది. ఎంత పెద్ద గొప్ప రామాయణంగా రూపుచెందిందంటే, యుగం మారిపోయినా ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం, ఒక్క సంఘటన. అలాగే మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ధ్యానాన్ని కనుక తీసుకుంటే, ఆ ఒక్క సంఘటనే. ఏం సంఘటన, శ్లోకం ఏం చెప్తోంది, బోయవాడ నువ్వు కామమోహితులైనటువంటి పక్షిని చంపావు కనుక నీ కీర్తి శాశ్వతంగా ఉండదు అని. దాన్ని రివర్స్ లో కూడా మనం చెప్తాం. దాంట్లో కామమోహితుడు అయి రాముడి యొక్క భార్యను తీసి వెళ్ళిపోయావు కనుక నీ కీర్తి శాశ్వతంగా ఉండదు అని రావణాసురుడు చెప్పినట్టు కూడా అయింది అది. అంతేగా, ఇంచేత మీ దృష్టి పెట్టి ఉంటుంది అది, ఒక పిట్టను చంపాడా లేకపోతే రామాయణం జరిగిందా. ఒక చిన్న సంఘటనలోనే రామాయణం చూడగలిగేటటువంటి దృష్టి ఈ రామ అనేటటువంటి శబ్దం మీకు ఇస్తుంది. ఆ శబ్దం ఉంది, బీజం ఉంది. ఒక మహావటవృక్షం ఎందులో ఉంటుంది, ఒక చిన్న విత్తనంలో ఉంటుంది. అంచేత ఆ వాగ్ బీజాలను మనసులో నాటుకుంటూ నిరంతరము ఈ రామనామమే చేసుకుంటూ మనసు. అంటే ఇక్కడంతా మనం ఏం చేస్తున్నాం, కొలుస్తున్నాం. దాన్ని మాత్రలు అంటాం. దేంతో అయితే కొలుస్తామో దాన్ని తన్మాత్ర అంటాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పు వచ్చానంటే, ఇప్పుడే శ్రీకృష్ణ చూశాం గనక అందులో మన సాధనకి చెప్పిన చాలా చెప్తున్నాడు. సాధనకి మొట్టమొదట అడ్డు మీకు వచ్చేది ఏంటంటే అహంకారం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది అనేక రూపాలలో వస్తూ ఉంటుంది అహంకారం. మా స్నేహితులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అహంకారం వస్తుందేమో అని చెప్పి వాళ్ళు అసలు పనులే చేయరు. ఎందుకు మాస్టారు మీరు పని చేయటం లేదు అని నేను అడుగుతాను వాళ్ళని. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నా జవాబు, మాస్టర్ పనిచేస్తాం, పనిచేస్తామని నాకు అహంకారం వస్తుంది కదా. అంటే అసలు పని చేయకుండానే అహంకారం వచ్చింది కదా, వస్తుందని అసలు పనే మానేశావు. అంచేత అలాగా మూర్ఖత్వం చేస్తూ ఉంటాం మనం. అహంకార రాహిత్యం అంటే ఏంటంటే, ప్రకృతిలో ఏ క్షణంలో ఏది మనకి లభిస్తోందో దాన్ని స్వీకరించుటే. ఇవాళ పొద్దున మీకు చెప్పాను నేను శివబ్రహ్మేంద్ర స్వామి గురించి. ఏం చేశాడు, ఒక ఆసామి మామూలు భూ ఆస్వామి, ఏమయ్యా నువ్వు గొప్పతనం ప్రదర్శించుకోవాలా నువ్వు అన్నాడు. అర్థమైంది ఆయనకి నేను తప్పు చేశానని. తలడా చేతి కింద పెట్టుకోవాలా, చెయ్య తలడా కింద పెట్టుకున్నాడు. దాన్ని చూసి పొద్దున్న విన్నారు కదా, కొంతమంది కొత్తగా ఉన్నారు కనుక మళ్ళా చెప్తున్నాను నేను. ఒక యోగి ఏం చేస్తున్నాడు అంటే పొలంలో పడుకున్నాడు, తల చేయి కింద పెట్టుకున్నాడు. ఇద్దరు వచ్చారు అక్కడికి భూస్వాములు. వచ్చి భలే యోగి లేరా, ఈయనకి తలడా కావాల్సి వచ్చిందా అన్నాడు. అంటే ఆ స్వామి కొంచెం ఇరిటేషన్ వచ్చి ఉక్రోషం వచ్చి సత్యభామకు వచ్చినట్టే ఉక్రోషం వచ్చి ఆకాశంలో లేచి పడుకుంటాడు. ఇంత గొప్ప గోడానా చూపించుకోవాలా గొప్ప అని రెండో వాడు అంటాడు. ఆయన గబుక్కుని కిందకి దిగి ఆకాశం నుంచి ఆయన కాళ్ళ మీద పడి, నువ్వే గురువి నాకు, నా అహంకారాన్ని నువ్వు కంట్రోల్ చేశావంటాడు. శంకరాచార్యుల వారి లైఫ్ లో కూడా అదే వస్తుంది. ఒక చాండాలుడు అడుగుతాడు, నువ్వు ఎవరిని వెళ్ళిపోమంటున్నావు అని. అతన్ని శివస్వరూపంగా భావించి శివుడు ఆ రూపంలో ఆయన రాలేదు టెస్ట్ చేయటానికి. ఆ క్షణంలో శంకరాచార్యుల వారు కూడా మర్చిపోయారు, సంస్కారాలు అంత తొందరగా పోవు ఎంత గొప్ప యోగి అయినా. అది మీరు నేర్చుకోండి. అహంకార రాహిత్యం లేకపోతే మీకు ప్రకృతి ఏం పాఠం చెప్పలేదు. బయట పక్కనే పెట్టేయమ్మా, నేను వెళ్ళాలి. ఆ పక్కన పెట్టించి లోపల అర్థం కదా. అంచేత అహంకార రాహిత్యం అహంకార రాహిత్యం చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోకపోతే ఆధ్యాత్మిక జగత్తులో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేరు. అహంకారం చాలా రూపంగా ఉంటుంది. మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, నన్ను పలకరించలేదు, అయితే నన్నే పలకరించారు. అసలు నేను లేకపోతే మాస్టర్ గారి పన్నే జరగవు. రకరకాలుగా ఉంటాయి. అసలు ఏమీ వద్దు, జరిగితే చేయగలిగితే చేద్దాం. అది మనం ఎలా కొలగలుగుతాం అహంకారాన్ని అంటే ఆకాశతత్వం ద్వారా కొలగలుగుతాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి పదాలు ఇప్పుడు చెప్పేవి, అదే ధ్యానం అంటే. ఆకాశతత్వాన్ని కొలవటానికి వాక్కు తప్ప ఇంకో దారి లేదు. ఇంకేదంటే శబ్ద తన్మాత్ర ఆకాశానికి. ఈ పృథ్వీతత్వం వచ్చింది. పృథ్వీతత్వం అంటే ఏంటి? ఈ భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం దేనివల్ల వస్తుంది మనకి? పూర్వజన్మ వాసనల వల్ల. అంచేత మీ భౌతిక శరీరాన్ని వాసనల పరంగా కనుక చూసుకోగలిగితే మీకే అర్థమైపోతుంది మీరు పూర్వజన్మలో ఏం చేశారు, ఏ ఏ పనులు చేస్తే ఈ వేలు పొడుగు దగ్గర నుంచి, ఈ వేలులో ఉన్న ముడతల దగ్గర నుంచి, మీరు పెట్టుకున్న ఉంగరాల యొక్క రంగు దగ్గర నుంచి, ఆ ఉంగరాలలో ఉన్నటువంటి పదార్థం దగ్గర నుంచి, ఈ వేలు గీతలు బట్టి, ఇవన్నీ కూడా పూర్వజన్మ వాసనల వల్ల ఏర్పడిందే. ఇది భౌతిక శరీరం కనుక. పూర్వజన్మ వాసనలు ఎలా ఉన్నాయో మీ శరీరాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. అది పృథ్వీతన్ మాత్రం. దాన్ని సాముద్రిక శాస్త్రంగా ఈ మధ్య ఏదో బాడీ లాంగ్వేజ్ అనే ఏదో కొత్తగా వస్తుంది. మన కాలం పూర్వం సాముద్రిక శాస్త్రము, మీరు వాల్మీకి రామాయణం కనుక చదివితే రాముడి యొక్క సీత యొక్క శరీరాన్ని పట్టుకుని ఎంత సాముద్రిక శాస్త్రం డెవలప్ చేశారో రామాయణంలో మొత్తం తెలుసు. అనేక చోట్ల సాముద్రిక శాస్త్రం వస్తుంది, అంగ సాముద్రికం. అంచేత ఇదేంటిది ఈ అంగ సాముద్రికం గాని ఈ హస్తరేఖలు గాని ఇవంతా ఏం చెప్తున్నాయి మనకి? పృథ్వీతత్వం గురించి చెప్తున్నాయి. మన వాసనలు ఎలా ఉంటాయో చెప్తున్నాయి. అక్కడ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది మీకు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వేరువేరు మినిస్ట్రీలు ఏం కాదు, ఇదంతా కూడా ఒకే రాశి చక్రం యొక్క 12 భాగాలు. అంచేత మీరు ఏది మిస్ అవటానికి లేదు. చాలా మంది నన్ను అడిగారు, మరి మాస్టర్ ఇదంతా మాకు ఎలా వస్తుందని. నిరాశ చెందకండి, గాభరా పడకండి, ఇవంతా మీకు అందించడానికి ప్రయత్నాలంతా. కానీ సబ్జెక్ట్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కథల్లా చెప్తే బాగానే ఉంటుంది, కానీ మీరు డెప్త్లోకి వెళ్ళలేరు. ఎన్నాళ్ళని మీరు చిన్నపిల్లల్లాగే ఉంటారు. దానికి మీరు ఇదివరకు ఎంత తెలుసు మీకు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఏబిసిడీల దగ్గర నుంచి ఇక్కడ మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీ వంతు సహకారం చాలా కావాలి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఈ వాసనలు మీకు అర్థం అవ్వాలి, ఈ వాసనలను మీరు గుర్తించాలి. కంగారు పడకండి ఎలా గుర్తిస్తామని. రకరకాలుగా గుర్తించవచ్చు. సింపుల్ కామన్ సెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఏది ఉన్నదో అక్కడే పైన ఉన్నది, పైన ఏ ఉన్నదో కింద అదే ఉన్నది. యాజ్ అబౌవ్ సో బిలో అనేటువంటి ఒక చిన్న సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి. బాహ్య జగత్తులో మీ జీవితాల్లో ఏం జరుగుతోందో అదే అందరి జీవితాల్లోనూ జరుగుతోంది. యోగుల చరిత్ర చదివినా ఏది తేడాలు ఉండదు, పేర్లు మారుతాయంతే. వాళ్ళందరూ సాధన చేసిన వాళ్లే, వాళ్ళందరికీ అహంకారం వచ్చి ఉంటుంది. ఎప్పుడో అప్పుడు గురువు వాళ్ళని ముట్టుంటాడు. వాళ్ళు అన్ని చచ్చిపోయిన వాళ్ళని బతికించారు, రకరకాల చమత్కారాలు చేశారు. వాళ్ళు చనిపోయే రోజు ముందే చెప్పారు, సమాధి అయిపోతారు. సమాధి అయిపోయినా కూడా వాళ్ళ పేర్లు మీరు తలుచుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఆ వాక్ శక్తి వల్ల పని జరుగుతుంది. ఆ వాక్ శక్తి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న పదంలో, ఈ 15 నిమిషాల్లో నేను మీకు చెప్పేది అది, దానికి అవగాహన అవటానికి ఆ ఓం అనే అక్షరం కాని, రామ్ అని తలుపు చూడండి, ఆ రామ్ అనే అక్షరం కాని మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి, సంబంధించింది మృదువుగా ఉందా, బుచ్చుకుంటోందా. ఆ తర్వాతది వాక్ శక్తి. ఇది అర్థం చేసుకోండి, ఏ విధంగా అయితే వాసనను కొలవగలుగుతున్నారు, ఏ విధంగా అయితే రుచిని కొలవగలుగుతున్నారు, ఏ విధంగా అయితే రంగులను కొలవగలుగుతున్నారు, ఏ విధంగా అయితే స్పర్శని వేడిని చలవని కొలవగలుగుతున్నారు. వాక్ శక్తి ద్వారా ఆకాశాన్ని మీరు కొలవగలిగితే దేవతలైపోతారు. ఇంచేత జంతువుల వరకు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జంతువులు చేయగలవు, వాసన చూడగలవు కూడా. ఒక్కొక్కసారి మనకంటే బాగా వాసన చూస్తాయి, మనకంటే ఎక్కువ రుచి పట్టగలవే కొన్ని జంతువులు, అన్ని జంతువులు కాదు. మనకంటే బాగా చూడగలవు పాములు, అవి మనకంటే బాగా 7 రంగులను చూస్తాయి. అందుకని పావుని మళ్ళీ వేసుకోవటం, పావుల గురించి చెప్పడం, ఎందుకంటే దృష్టి సమ్యగ్గా ఉండాలి. పావును చూసి భయపడమని కాదు, పావులో ఉన్నటువంటి ఆ లక్షణం పట్టుకోవాలి. అలాగే పావులకు ఇంకో విశేషం కూడా చెప్తాం, పావు చెవులు. పావు చెవులు అంటే ఏంటి, వాకింద్రియం. అందుకని పావులు మళ్ళీ వేసుకునేది. పావును మళ్ళీ వేసుకుంటే ఏమవుతుంది, అది దేన్ని సింబలైజ్ చేస్తున్నాయి మీరు, దాన్ని అర్థం చేసుకుని. ఇప్పుడు నేను చెప్పానే రామ్ 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 అనే మంత్రానికి సమస్తమ విభక్తాంగో, ప్రతి అంగము కూడా ఎంత ఉండాలో ఎలా ఉండాలో అంతే ఉంటుంది. దాని తర్వాత రాముడికి ఇంకో పేరు కూడా ఉంది, రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి స్వరూపుడైనటువంటి ధర్మం. మనలో ఒక మనసు తప్ప మిగతా అనే ధర్మాన్ని కరెక్ట్ గా పాటిస్తున్నాయి. కడుపు నేను ఇవాళ నుంచి ఊపిరి పీల్చుకుంటానని అందు, అలా అంటే చాలా ప్రమాదాలు వస్తాయి కదా. లంగ్స్ ఇవాళ నుంచి నేను అరుగుదల చేస్తాను అని చేత భోజనం మనం తీసుకునేదంతా కడుపులోకి వెళ్ళకూడదు. ఇక్కడ ఇలా అన్ని వాటి ధర్మాలు పాటిస్తూనే ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మ, ఏది ధర్మాన్ని పాటించటం లేదు అంటే వాక్కు ఒక్కటే ధర్మాన్ని పాటించటం లేదు. అది అర్థం చేసుకోండి. రామాయణంలో ఉన్నటువంటిది, రామాయణంలో మీరు జాగ్రత్తగా చదివితే రావాలి మీకు రామాయణం. అసలు రాముడు ఎక్కడా నోరు విప్పి మాట్లాడినట్టు మీకు ఎక్కువగా అకేషన్స్ కనిపించవు, 2-3 మాటలు మాట్లాడతాడంతే మొత్తం రామాయణంలో. అంటే మాట్లాడవద్దు అని నేను చెప్పటం లే, నేను ఏం చెప్తున్నాను అంటే ఆ మాటలు దూరాన్ని కొలవటానికి, ఆకాశ తత్వాన్ని కొలవటానికి మనం ఏ విధంగా అయితే మిగతా 4 తత్వాలు కొలవగలుగుతున్నాము, విద్యుతత్వంలో ఏం కొలుస్తున్నాము, సువాసనని కొలుస్తున్నాం. తెలుస్తున్నారు మధ్యవాసన చెడు వాసన, ఎక్కువ ఘాటైన వాసనగా ఉందని తెలుస్తుంది కదా, రుచి తెలుస్తుంది కదా, దృష్టి తెలుస్తుంది కదా, కొలుస్తున్నాం కదా తన్మాత్రలు, స్పర్శ తెలుస్తుంది కదా. వాక్కు మీరు పట్టుకోగలుగుతున్నారా ఖచ్చితంగా, ఏ విధంగా అయితే మిగతా అన్ని వాళ్ళు. అది ఎలా వస్తుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు చేస్తే, బండి ఉంచమ్మా నేను బయటకు వెళ్ళాలి, హ్యాండిల్ వచ్చేసి అంచేత ఈ రామ్ అంటున్నప్పుడు నీ శరీరంలో ఆ వాక్కు కొలతలు కొలుస్తోంది అనే భావన చేసుకోండి, చూసుకోండి ఏమవుతుంది. అందుకే నేను చెప్పాను, కానీ ఇక్కడ ఒక డేంజర్ ఉంది, ముందే చెప్పాను. మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా గందరగోళం ఉంటే ఆలోచనలో 1000 రెట్లు పెరుగుతాయి. అందుకని రామ్ అనేసరికి అలా కష్టాలు వస్తాయంటాడు. రామ్ అంటే రామ్ వల్ల కష్టాలే రావటం, కష్టాలనే నువ్వు ఇక్కడ దాచుకున్నావు. లోపలంతా వాసన ఉంది, సెంటు పైన పూసుకున్నావు, షర్ట్ మీద సువాసన ఉంది బాగా, షర్ట్ తీసి పక్కన పెట్టావు, లోపల ఉన్న దుర్వాసనలన్నీ బయటకు వస్తాయని చేయగలిగేదేం లేదు. కానీ మీరు చాలా చేయగలిగేది ఏంటంటే, చెడు అంతా ఈ క్షణం నుంచి మీరు ఆపేసుకుంటే నాకు రాదు. ఏ క్షణంలోనే ఆపేసుకోవచ్చు. ముళ్ళ మీద నడుస్తున్నాను నేను, ముళ్ళు పుచ్చుకోకుండా ఉండాలంటే ఆ క్షణంలో నేనేం చేయవచ్చు, ముళ్ళ పక్క నుంచి వచ్చేయచ్చు. నేను ముళ్ళ మీదే నడుస్తాను కానీ ముళ్ళు పుచ్చుకోకూడదు అని మన ఆగ్రహం, సత్యాగ్రహం అనమాట. నేను ఇదే చేస్తాను, ఈ విధంగానే జీవిస్తాను కానీ నా జీవితంలో కష్టాలు రాకూడదు అంటే కుదరదు కనుక నేను చెప్పిన ఈ విషయాలు గుర్తుంచుకుని. ఇందాక కూడా ఏమైంది, నరకాసుడు ఏం చేశాడు, అతిథి యొక్క వాక్శక్తిని తీసుకెళ్లిపోయాడు. దేవతల యొక్క వాక్శక్తిని అంటే దేవతల యొక్క వాక్ మనకి వినిపించడం లేదు. మన శరీరంలో కూడా ఇంద్రియాది దేవతలు రెండు, ఇంద్రియాది దేవతలు మొత్తం 33 రకాలుగా ఉన్నాయి. ఆ దేవతల యొక్క వాక్కు మనకి వినిపించడం లేదు. ఇచ్చంటే మనం వింటేగా, మన యాంజియోగ్రామ్ ఏదో తీస్తే హార్ట్ సౌండ్స్ వినిపించాడు వాడు. ఈకోగ్రామ్ లో నా హార్ట్స్ అచ్చు ఒక జలపాతం పడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాగే చెప్పుడు వినిపిస్తుంది మీకు. అందుకని కాదు ఋషులు జలపాతం దగ్గర అక్కడ కూర్చుని ధ్యానం చేసేవారేమో అనుకున్నారు, అది కొలిచేవారేమో వాళ్ళు. అక్కడ మనకు తెలియదు ఎందుకు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మనం అంత గందరగోళం పడక్కర్లేదు. అసలు మన హార్ట్ ఈకోగ్రామ్ తీసేసుకుంటే అదే సౌండ్ వింటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవంతా ఏంటంటే మీరు తర్వాత చేయవలసినటువంటి సాధనలో మార్పులు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థమైంది కదా, వాక్ శక్తిని దురుపయోగం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా అహంకారం ప్రదర్శించకండి. సాధనలలో గురువుల దగ్గర మళ్ళా మీ నిత్య జీవితంలో మీరు అహంకారం ప్రదర్శించకపోతే పని మనిషి మన మాట విండు. అహంకారం ప్రదర్శించవద్దు అన్నది ఇక్కడ మీ సాధనలో. అయ్యో రిక్షా గారు, రిక్షా ఆగుతున్నారా మీరు, మీరు ఎండలో పాపం అన్నారనుకోండి, వాళ్ళు కూర్చోబెట్టి మీరు రిక్షాలు ఆగాల్సి వస్తుంది. అంచేత అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. నేను చెప్పిన రూల్స్ ఎప్పుడంటే క్లాసులో పాఠం జాగ్రత్తగా వినమన్నది క్లాసులో, రోడ్డు మీద జాగ్రత్తగా వింటానంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఈ భావాలు మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ 12 రకాలైనటువంటి విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోండి. ఖచ్చితంగా కొంచెం గందరగోళం పడతారు మీరు. కానీ పడినా పడకపోయినా మొదట్లో మీరు కనుక గందరగోళం పడి సాధిస్తే, మీరు ఏ వయసులో ఉన్నారు, మీకు ఇంతవరకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అదంతా అనవసరం. ఈ క్షణం నుంచి ఏబీసీల దగ్గర నుంచి చెప్పబడుతుంది ఇక్కడ. కానీ ముందు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా. పోతన భాగవతాది ఇప్పటికీ నాకు అర్థం కాదు, తెలుగు రాదు కనుక. కానీ తెలుగు నేర్చుకుంటాను కాస్త ఓపిక నేను చేసుకుని ఉంటే ఇప్పుడు ఆనందించేవాడు నేను. అలాగే ఇక్కడ నేర్పుతున్నటువంటి ఏబీసీడీలు అనేక మినిస్ట్రీలలో 12 ఈపాటికి తెలిసి ఉంటాయి కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ముఖ్యంగా నామాన్ని చేస్తున్నప్పుడు ఆ లోపల నుంచి నామాన్ని రానివ్వండి. మీరు లోపల నుంచి ఉత్తానం చేయకండి. ఆ నామము మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. మీరు రామ్మంటే అట్ట ఆ భావం అర్థం చేసుకోండి. అందుకే కొలవటం అంటే ఏంటి, అది మిమ్మల్ని కొలుస్తోంది. ఆ రామ్ అనేటటువంటి శబ్దం ఏం చేయాలి అంటే మీలో ఉన్నటువంటి పృథ్వీతత్వ సంబంధమైనటువంటి సంస్కారాలను, జలతత్వమైనటువంటి సంస్కారాలను, అగ్నితత్వమైనటువంటి సంస్కారాలను, వాయుతత్వమైనటువంటి సంస్కారాలను సూపర్ ఇంపోజ్ చేసేయాలి. ఆ లోపల నుంచి వస్తున్నటువంటి ఆ శబ్దాన్ని వినండి అంతే. రామ్ అనే శబ్దం ఎక్కడి నుంచో వస్తోంది, మీరు ఉచ్చారణ చేయకండి, అది లోపల నుంచి వస్తోంది, వినండి దాన్ని. అదే అనాహత నాదం అంటే. అర్థమైందా ఏం చేయాలి, ఒక్క 2 నిమిషాలు అలా కూర్చోండి, తర్వాత తన క్లాస్ స్టార్ట్ చేస్తాడు. చెప్పింది మళ్ళా అర్థం చేసుకోండి, కళ్ళు మూసేసుకోండి. ఆ రామ్ అనేటటువంటి ఆకాశంలో నిరంతరం వినిమిస్తున్నటువంటి ఆ శబ్దము వింటానికి ట్రై చేయండి. ఆ వింటానికి ట్రై చేయటం వల్ల అది మీ శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను, అనేక బాధలను అన్నిటినీ సూపర్సీడ్ చేసేస్తుంది. క్యారియర్ వేవ్ వచ్చి మిగతా వేవ్లన్నింటినీ సూపర్సీడ్ చేసినట్టు ఈ రామ్ అనేటటువంటి శబ్దము ప్రకృతిలో ఉంది. మన వింటల్ని ఆ కుండలాలు నరకాసురుడు అపహరించుకుపోయాడు. అంచేత మనం వినాం ఆ శబ్దాన్ని. అది మళ్ళా కృష్ణుడు తీసుకొచ్చేస్తే సత్యముతో పాటు ఆ సౌండ్ ని వినండి మీరు. మళ్లీ మీరు ఆ జూలోకాన్ని, ఆకాశతత్వ లోకాల్లోకి వెళ్ళిపోతారు. ఈ భావన ఇప్పుడే ఉంచుకోండి, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చేసుకోకండి. మీరు సాధనకి కూర్చున్నప్పుడు ఈ 2 నిమిషాలు నిమిషాలు మూడు నిమిషాలు అన్ని మర్చిపోండి. రామ్ 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 అనేటటువంటి ఆ సౌండ్ వస్తుంది కదా, మీరు ఉచ్చారణ చేయకండి. ఈ ట్రై టు హియర్ ఇట్, అది వినిపిస్తుంది మీకు మెల్లిగా. ఎక్కడి నుంచి వచ్చినా దాపురా పడకండి, బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా ఏమవుతుంది, ఇవేమి మీరు ఆలోచించక్కర్లేదు. అలా సూపర్ ఇంపోజ్ అయిపోతే ఈ క్షణంలోనే మీ రోగాలన్నీ పోతాయి, అవి ఈ క్షణంలోనే మీ ఆర్తులన్నీ పోతాయి. ఇచ్చంటే ఆకాశతత్వాన్ని మించినటువంటి శక్తి ఇంకా దేనికి లేదు, ఆకాశంలోనే అన్ని ఎదుగుతాయి. మీ శరీరాన్ని ఆ రామశబ్దమయం చేసేస్తే, హనుమంతుడు ఎలాగైతే అలా చేసుకోగలిగాడు రోమ రోమంలో, ప్రతి కణంలోనూ ఆ సౌండ్ వైబ్రేషన్ సూపర్ సీడ్ అయిపోయాయి కనుక రాముడి కంటే గొప్పవాడు అయిపోయాడు హనుమంతుడు. ఆ స్థాయికి మీరు మీరు రామ్ అనకండి, మీరేమీ లేరు, అది రానివ్వండి. ప్రకృతిలో ఉండది ఈ 9 రోజులు కొన్ని లక్షల మంది సాధకులు హిమాలయాల్లోంచి ఎస్పెషల్ గా ఈ సంవత్సరం నుంచి రాబోయే 2000 సంవత్సరాల వరకు కూడా 3600 AD వరకు కూడా ఈ రామతరంగాలు స్టార్ట్ అయ్యాయి. అంచేతా మీరు అది వింటనే అంతా మనస్సును సైలెన్స్ చేసుకుని 2 నిమిషాలు శాంతంగా ఆ రామనామాన్ని మీ శరీరాన్ని సమస్తమ విభక్తాంగ రామో విగ్రహవాన్ ధర్మ జ్యుతిమాన్ నీతిమాన్, ఈ రాముడి యొక్క లక్షణాలన్నీ కూడా సహజంగా వాక్ శక్తి ద్వారా మీలో ప్రవేశిస్తున్నాయి. ప్రవేశిస్తాయి మీరు అనుకోక్కర్లే, మీరు దాన్ని ట్యూన్ అయిపోతే చాలు, ఛానల్ స్విచ్ నొక్కాక బొమ్మలు అవే వస్తాయి. ఆ వాక్ ఆకాశతత్వం నుంచి మన శరీరంలోకి ఆ రామశక్తి తరంగాలు ప్రవహిస్తున్నాయి అనుకుని, దీని తర్వాత క్లాసు మొదలెట్టినప్పుడు రామశబ్దం వినకండి, క్లాసు వినండి. అది మీరు నేర్చుకోవాల్సిన, క్లాస్ చేస్తూ మధ్యలో రామారామ అనుకోవద్దు. క్లాసు మొదలెట్టాక క్లాసులో అతను ఏం చెప్పదలుచుకున్నాడు కొంచెం జాగ్రత్తగా వినండి, కాస్త ఓపిక్గా ఉంటే మెల్లిగా అది అర్థం అవటం మొదలెడుతుంది. స్వస్తి. చెప్పుకున్నట్టే రామ్ అనేదాన్ని విందాం, అంచేత రామ్ అనేదాన్ని వినండి, అది నేర్చుకోండి. కానీ ఇది ఎప్పుడైతే మీరు వింటం మొదలు పెడతారో మీరు ఏ తత్వాన్ని పీడిస్తున్నారు, ఆకాశతత్వాన్ని పీడిస్తున్నారు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ టెక్నిక్ అర్థమవుతాయి కానీ అసలు మనం ఏం చేస్తున్నామో తెలియదు. వైజాగ్ ఆ నౌక వెళ్ళిపోయినట్టే, ఎందుకు దిగు వెళ్ళమన్నాడో వైజాగ్కి తెలియకపోతే, వైజాగ్ వెళ్ళినా ఏం చేయలేడు. అలాగే మేము శంబాలా గడిపోయాం, శ్వేతద్వీపానికి గడిపోయాం, మాస్టరీ హిమాలయాలు గడిపోయాం. హిమాలయాలు గడిపోతే ఏ భద్రికాశ్రమంలో అయితే అనేక మంది తపస్సులు చేశారు. కృష్ణుడు కూడా ఆఖరికి అక్కడే తపస్సు చేస్తాడు రుక్మిణితో పాటు. చాలా పెద్ద మహానుభావులు ఋషికేశ్ హరిద్వార్ అక్కడే ఆగిపోయారు. రాముడు లక్ష్మణుడు వాళ్ళు కూడా ఆ స్థితిలోనే ఆగిపోయారు తపస్సు. బద్రికావనం బద్రీనారాయణ క్షేత్రం ఇప్పుడు ఎక్కడుందో అక్కడ ఉచ్చకోటి సాధకులకి నిలయం. ఇప్పుడు బస్సులు వేసుకుని మరీ వెళ్తున్నాం మనం. నేను చెప్పాను మా స్నేహితుడు ఒకతను చెప్పాడంటే బద్రీనాథ్ ఏం చూశాడు అంటే ఇడ్లీ సాంబార్ కూడా దొరుకుతుంది అక్కడ. అలాగే ఆ రామశబ్దంతో వాల్మీకి వాల్మీకి అయ్యాడు, మరి ఆ రామశబ్దంతో మనమే అవుతున్నాం. దీనికి బేసిస్ ఏంటి అంటే ఈ మొత్తం ఆధ్యాత్మిక సాధన. మీరు ఏం చేసినా కూడా ఈ ఆధ్యాత్మిక సాధనకి మూలభూతం ఏంటి అంటే 5 తత్వాలు, 5 తత్వాలని కొలవగలగటం. దీనికంటే వాడి ఇల్లు పెద్దది, అంచేత నా ఇల్లు కూడా పెద్దది అవ్వాలి. కొంచెం నువ్వు, నేను మామూలు బట్టలే వేసుకున్నాను, వాడు సూట్ వేసుకున్నాడు, కొలిచావు. దేంతో కొలుస్తున్నావు? కళతో కొలుస్తున్నావు. వాడి ఇల్లు పెద్దది, ఇల్లు చిన్నది, కళతోనేగా కొలిచేది. నువ్వు స్కేల్ పెట్టేం కొలవటమే అక్కడ. అంచేత కొలత అనేది కళతో స్టార్ట్ అవుతుంది. తర్వాత కొలత కరెక్ట్ గా ఎంత ఉందో చూడటానికి మళ్ళా స్కేల్ పెడతావు నువ్వు. రెండు చూడటానికి సమానంగా ఉన్నాయనుకో, ఈ వేలు పెద్దదా ఈ వేలు పెద్దదా అంటే రెండు పక్క పక్క తీసుకురావాలి. అప్పటికీ తెలియకపోతే మిల్లీమీటర్లు ఏదైనా చిన్నది, అంచేత కొలత దేంతో చేస్తున్నాం మనం, కళతో చేస్తాం. ముందు లెక్కలు రానటువంటి పిల్లలకు కూడా ఈకే గారు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఒక గుప్పడి చాక్లెట్లు చేతిలో పెట్టుకుని, ఒక చాక్లెట్ ఒక చేతిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా అంటే ఖచ్చితంగా ఎక్కువ చాక్లెట్లు ఉన్నదే పిల్లలు కూడా తీసుకుంటారు. వాళ్ళకి లెక్కలు ఇంకా మనం నేర్పలేదు, 1, 2, 3, 4, 5 ఏం చెప్పలేము మనం వాళ్ళకి. ఇంచేటి కొలత మాత్ర, కొలతని సంస్కృతంలో మాత్ర అంటాం. ప్రపంచాన్ని కొలుస్తాడు కనుక సూర్యుడిని మిత్రుడు అంటాం. మిత్రుడు అంటే అర్థం అదే, నిన్ను వాడు బాగా కొలుస్తాడు, వాడిని నువ్వు బాగా కొలవగలవు. స్నేహం అంటామే, మిత్రత్వం అంటామే, అంటే ఒకరినొకళ్ళు బాగా కొలుచుకున్న వాళ్ళు అని వాళ్ళ లోటుపాతుంది. ఈ రామ్ అనేటటువంటి శబ్దంతో ఆకాశాన్ని కొలుస్తున్నాం మనం. దేంతో కొలుస్తున్నాం అంటే రామ్ శబ్దంతోనే కొలుస్తావా? ఎనీ వాక్, ఏ శబ్దంతో అయినా ఆకాశాన్ని కొలవచ్చు. మీరు వాక్ ద్వారా శబ్ద ఆకాశతత్వాన్ని కొలవగలము. అంచేత ప్రతి శబ్దము మంత్రమే. అంచేత వాక్ ఏర్పడటానికి కావలసినటువంటి 50 అక్షరాలు మీకు కుండలిని సాధన విధానం ద్వారా అందివ్వబడింది. ఆ నుంచి క్ష వరకు, ఆ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి క్ష ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ లోపల ఎన్ని మెలికలు తిరుగుతుందో లోపల మూలాధారం వరకు వెళితే మన పై వరకు వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది ఆకాశం యొక్క యాక్సిస్, అక్షము. అక్షము అంటే యాక్సిస్, ఇరుసు అని కూడా అర్థం ఉంది. ఈ అక్షని మాలగా కనుక మనం చేసుకోగలిగితే అక్షమాలా స్తోత్రము అని వస్తుంది. అది రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆకాశతత్వం మనలో కూడా ఉంది, బహిర్జగత్తులో కూడా ఉంది. మన ఇంట్లో ల్యాబొరేటరీలో ప్రాక్టీస్ చేసుకుని బాహ్య జగత్తులోకి వెళ్ళగలం. ఇప్పుడు నేను క్లాస్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ ప్రిపేర్ అవుతా, ఇక్కడ ప్రిపేర్ అయ్యాక బయటకు వెళ్తా, బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ తీసుకుంటా. కానీ ప్రిపరేషన్ ఎక్కడ చూసుకున్నా? నేను ఇంట్లో చూసుకున్నా. అలాగే ఈ ఆకాశతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశాన్ని కొలవగలగాలి. చిదాకాశం అని, ఘటాకాశం అని, మఠాకాశం అని, మహాకాశం అని రకరకాల ఆకాశాల గురించి చెప్తారు. ఆకాశాలన్నీ ఒకటే అయినప్పటికీ కూడా ఈ గదిలో ఉన్న జాగా, ఆ ఇంట్లో గదిలో ఉన్న జాగా ఒకటే, రోడ్డు మీద ఉన్నటువంటి జాగా కూడా ఒకటే, పందిరి కింద ఉన్నటువంటి జాగా కూడా ఒకటే. కానీ ఆ చివరి చూస్తే ఇది పందిరి కింద ఉన్న జాగా అంటాం, ఆ పక్కకి వెళ్ళిపోతే పందిరి లేదు. కానీ ఆకాశంలో ఏం మార్పు వచ్చింది? అది ఎక్కడికి కదలలేదు కదా, ఎక్కడికి వెళ్ళదు. కానీ సర్వత్రా వ్యాపించండి, సర్వ మావృత్య తిష్టతి, అన్నిటినీ వ్యాపించి తను కూడా ఉంటుంది. కానీ అన్ని తనలోనే ఉంటాయి, అది అందులోనూ ఉండదు. లక్షణం ఏంటంటే ఆకాశం నీలోనూ ఉంది, నాలోనూ ఉంది, అందరిలోనూ ఉంది. కానీ మనం లేకపోయినా ఆకాశం ఉంటుంది. ఇంచేత మనందరం ఎందులో ఉంటాం? ఆకాశంలోనే ఉన్నాం కదా. అంచేత ఆ భగవంతుడిలోనే మనం ఉన్నాం. భగవంతుడు సర్వవ్యాపి, ఆకాశం సర్వవ్యాపి. ఇక్కడ ఆకాశానికి ఏ లక్షణాలు ఉన్నాయో అమెరికాలో ఉన్న ఆకాశానికి అదే లక్షణం ఉంటుంది, చంద్రమండలంలోకి వెళ్ళిపోయిన ఆకాశానికి అదే లక్షణం ఉంటుంది. మీకు చేయగలిగే యాత్ర, కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళిపోయినా కూడా నువ్వు ఆ ఆకాశంలోకి వెళ్ళిపోతావు. అంచేత ఈ ఆకాశం అంతా భగవంతుడే. అంచేత భగవంతుడు మీరు ఎక్కడ వెతకాలి? ఏం వెతకాలి? మీరు ఈ ఆకాశం యొక్క లక్షణాలు కనుక మనం పట్టుకోగలిగితే, ఈ ఆకాశం యొక్క లక్షణాల వల్ల ఏమొస్తుంది అంటే అవకాశం వస్తుంది. అంచేత వేదాన్ని ఏం చెప్తాం మనం? లౌకికంగా మనం ఏదైనా మార్పులు తీసుకురాలేకపోతే అంటే అవకాశం లేకపోతే, మీరు వాక్కును పట్టుకోండి, ఆ అవకాశం వస్తుంది. మీకు పనులు సానుకూలంగా జరగటం లేదు, ఇది అవటం లేదు, అదే అవటం లేదు, ఏదేదో అంటాం కదా మనం. అంచేత ఆకాశం అంటే వేదమే, అక్షర జ్ఞానమే. జంతువులు కదిలేదు ఈ అక్షర జ్ఞానం. అంచేత వాళ్ళకి శబ్దాలు లేవు, శబ్దాలు లేదు కనుక పదార్థం లేదు. పదార్థం అంటే ఏంటి? జాగ్రత్త ఆలోచించండి. పదము ప్లస్ అర్థము, అంటే ఏ పదానికి అర్థం ఉందో అది పదార్థం. అంచేత అర్థవంతంగా వాక్కును ఉపయోగించుకోగలిగితే పదార్థం అక్కడే వస్తుంది, ఆ క్షణంలోనే వస్తుంది మీకు. కానీ ఒక శ్రీరామ శర్మాచార్యకి పలకింది, మిగతా వాళ్ళకి ఎందుకు పలకలేదు? నోట్తో ఉచ్చారణ చేస్తున్నాం, ఆకాశంలో శబ్దం ఉందా? నిశ్శబ్దమే కదా మౌనం. ఆకాశంలో శబ్దం ఉంది కాని ఆకాశం శబ్దాతీతమైనది. శబ్దమే ఏర్పడాలి అంటే ఆకాశంలో వాయువు పుట్టాలి ముందు. వాయురహిత స్థితిలో ఆకాశంలో శబ్దము ప్రయాణించదు. ఆ రహస్యాన్ని ఎన్నిసార్లు రకరకాలుగా చెప్పినా కూడా ఫిజిక్స్ వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు. మీరు మీ పితృగణాలతో మాట్లాడుకోవాలి, ఉచ్చ గంధర్వ లోకాలతో మాట్లాడాలి. మొన్న శ్రీకృష్ణుడు సత్యభామ వాళ్ళు ఇతర లోకాలకు వెళ్లారు వాళ్ళు. మీరు ఏమో ఒక పక్షిని పట్టుకుని రీహని వెళ్ళిపోతారు. ఇతర లోకానికి ఎలా వెళ్తారు మీరు? ఇతర లోకానికి మీరు వెళ్ళదలుచుకుంటే, సూక్ష్మ లోకాలకు వెళ్ళదలుచుకుంటే మీరు సూక్ష్మ ప్రయాణం మాత్రమే చేయగలరు. ఉచిత మానవుడు వెళ్లగలడు కానీ మానవ శరీరధారి వెళ్లలేడు. అందుకే శరీరంతో పంపిస్తాను అంటే త్రిశంకు స్వర్గం కుదరదు అన్నాడు. అది ఎగెనిస్ట్ రూల్, ప్రకృతి ధర్మానికి విరుద్ధము. కాని ఈనాడు అది సంభవమే. జాగ్రత్తగా ఆలోచించుకోండి, విశ్వామిత్రుడు కాలంలో త్రేతాయుగంలో కాని ఆ సంఘటన సత్యయుగంలో జరిగిందో ఆ సంఘటన త్రిశంకుడు నాకు కరెక్ట్ గా గుర్తు లేదు. కానీ ఆ యుగంలో పదార్థము ద్వారా ఆకాశంలోకి ప్రయాణించటం సంభవం కాదు. ఈనాడు ఆకాశంలోకి ప్రయాణించటం సంభవమే విమానాల ద్వారా. మానము కొలవటం, విమానము చాలా బాగా కొలవటం, భౌతిక పదార్థాన్ని కొలవకుండా విమానం ద్వారా మీరు ఏం చేస్తున్నారు? ఆకాశాన్ని కొలిచిస్తున్నారు. అసలు విమానం అనే పదానికి అర్థం అదే. అందుకే మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా విమానాన్ని చూస్తారు. విమానం అంటే అర్థమైంది కదా, ఏంటో కూర్చుని గోపురాన్ని చూస్తారు, దాన్నే విమానం అంటాం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా మీకు ఆ విమానాన్ని చూపిస్తూ ఉంటారు. అది వేరే వెండితో తయారు చేశారు, ఏదో వేరుగా కనిపిస్తుంది మీకు ఆ గోపురం మీద. గుడికి వెళ్తాం, ఇవంతా చూడం మనం. విమానాలంటే ఏంటో తెలియదు, ఏంటో తెలియదు. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ ఏంటి అంటే, కాశీకి వెళ్తారు మీరు, బనారస్ హిందూ యూనివర్సిటీ చూస్తాం, చూశామండి మేము, చాలా బాగుందంటారు. కానీ అందులో చదివే అర్హత మనకుందా? దాని ఎవరు క్లాస్ రూమ్లోకి వెళ్ళినా అర్థం కాదు. ఒకవేళ ఎవరైనా మంచి లెక్చర్ అని పొందినే గలాటా చేయకపోతే కూర్చో అంటాం. వెళ్ళి కూర్చుంటే ఏమర్థం అవుతుంది? దాని వెనకాతన బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దాని రిటర్న్ టెస్ట్ అయ్యి పాస్ అయి ఉండాలి. పాస్ అయ్యాక చదివే విషయం మీద ధ్యానం ఉండాలి మీకు, అర్థమైంది కదా. కానీ వాక్ శక్తి యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి ఏంటో. అది అర్థమైపోతే రామ్ మంత్ర జపం కానీ మిగతా ఏ మంత్ర జపాలైనా ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది, అవగాహన వస్తుంది. ఓటో క్లాసు నుంచి పీహెచ్డీ వరకు కేవలం వాక్ శక్తిని ఉపయోగిస్తాం. పుస్తకాలు చదువుతున్నారు, పుస్తకాలు ఏంటి? వాక్ శక్తి, ముద్రింపబడినటువంటి వాక్ శక్తి కాదా? ఎవడో రాశాడు, వాడు ఏ వాక్కును ఉచ్చారణ చేద్దాం అనుకుంటున్నాడో అది నువ్వు ఉండవు కనుక ఆ వాక్కును ఏం చేశాడు? అక్షర రూపములో పెట్టేశాడు. అంచేత మీరు ఆ జ్ఞానాన్ని దేని ద్వారా సంపాదించగలుగుతున్నారు? వాక్కు రూపంలో. వాక్కు రూపంలో జ్ఞానాన్ని ఎందుకు సంపాదించుకోగలుగుతున్నారు అంటే జ్ఞానము ఆకాశంలో మాత్రమే ఉంటుంది కనుక. పరమే వ్యోమి, వ్యోమను వ్యోమి మీద ఉంది. 164వ సూక్తము ఋగ్వేదంలో సుపర్ణ సూక్తం అని పేరు దానికి. అందులో చెప్తాడు, అక్షర జ్ఞానము లేనటువంటి వాడు వేద సూక్తాలు చదివినా కూడా ఫలితాలు రాకపోతే కిం విచాకరిష్యసి, ఆ మంత్రం ఏం చేయగలదు అంటాడు. అంచేత అక్కడ కూడా మీరు ఆకాశతత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆధునిక విద్య అంతా కూడా ఆకాశతత్వం మీదే డెవలప్ అయింది. న్యూస్ పేపర్స్ ఏ తత్వం అది? ఆకాశతత్వమే. కానీ దాన్ని ఎందుకు చదవద్దని చెప్తాం? నెగటివ్ వెళ్ళిపోతుంది. అక్కడ మీరు చదివితే ఒకళ్ళనొకళ్ళు నేను నింద చేసుకోవటం, క్రిటిసైజ్ చేసుకోవటం, నీకు రాదంటే నీకు రాదంటాం, కానీ నువ్వు ఏం చేయగలవాడో మాట్లాడు. వాడు తగలెట్టాడు గవర్నమెంట్, వీడు విద్యను నాశనం చేశాడు, వీడు సమాజాన్ని నాశనం చేశాడు, నిజమే. నాశనం కాకుండా మనం ఏమైనా చేయగలమా? దానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. అంచేత ఆకాశం యొక్క ధర్మాన్ని, ఏంటి ఆకాశం యొక్క ధర్మం? సర్వజ్ఞత్వము కనుక ఆ ఆకాశతత్వాన్ని ఉపయోగించుకుని ఏ విషయం యొక్క జ్ఞానమైనా మీరు పొందవచ్చు. ఇంకో విధంగా ఆ జ్ఞానాన్ని పొందలేరు. పొంది చూపించండి చూద్దాం. ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఆ వాక్కు దిగాలి. రామాయణం రాయాలనుకున్నాడు. రాముడు లాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడా అని ఆలోచనలు చేశాడు. ఆలోచన కూడా వాక్యేగా, మాటలు లేకుండా ఆలోచించండి చూస్తాను. నేను ఏదైనా ఒక ఆలోచన మీరు వాక్ లేకుండా ఆలోచించండి, ఏదో మాట్లాడుకోవాలి, ఏదో ఒక పెర్మిటేషన్ కాంబినేషన్ ఉండాలి. సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారు, ఆలోచిస్తాడు, ఈ సిద్ధాంతం బాగుంటుందా, ఆ సిద్ధాంతం బాగుంటుందా, అది కూడా వాక్కే. అంచేత ఈ మొత్తం సృష్టి కూడా ఏం చెప్తామంటే శబ్ద బ్రహ్మం, వాక్కు ద్వారా ఏర్పడినది. ఆ శక్తిని మీరు మంత్రజపం ద్వారా నిద్రలేపుతున్నారు, అది అర్థం చేసుకోండి. ఇతనే మీరు మంత్రజపం చేస్తూ కూర్చుంటే ఎన్ని కోట్ల మంత్రజపాలు చేసినా ఏమీ లాభం లేదు. కానీ మరి ఎందుకు బట్టి కొట్టించారు? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎక్కాలు రాకుండా నువ్వు లెక్కలు చేయలేవు. ఎక్కాలు ఎలా వస్తాయంటే బట్టి కొట్టాలి. బట్టి కొడుతున్నప్పుడు నాకు ఇదేం లాభం అంటే ఏం చెప్తాం? నువ్వు ముందు బట్టి కొట్టే ఎక్కాలని 12 ఎక్కం వరకైనా కనీసం నువ్వు బట్టి కొట్టేశాక అప్పుడు ఎన్ని రకాల లెక్కలు చేయగలవు, ఇన్ని రకాల నీ జీవితానికి అది ఉపయోగపడుతుందో. కానీ ఎక్కాలని నేర్పిస్తున్నప్పుడు మ్యాథ్స్ టీచర్ గా చేయి ముందు పెట్టమంటాడు, పటాపటా బాస్తాడు బెత్తం బట్టి. అప్పుడు ఎంత సిల్లీగా ఉంటుందో ఏంటో, 3 3 9 నన్ను ఎందుకో కండతా పెట్టమంటాడు, 3 4 12 ఎందుకో అది కండతా పెట్టడం. ఆ ఏజ్ గ్రూప్ లో ఈ ప్రశ్న వాడికి వస్తే నువ్వేమైనా జవాబు చెప్పగలవు వాడికి? అంచేత ఈ మంత్ర జపాలు కానీ ఉపాసనా పద్ధతులు కానీ అనేక రకాలుగా ఋషులు ఏర్పరిచిన దాని పరమ చరమోత్కృష్టమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే ఆకాశాన్ని కొలవటం. ఆకాశానికి 3 లక్షణాలు ఉన్నాయి. సర్వజ్ఞత్వం ఉంది, సర్వవ్యాపకత్వం ఉంది, సర్వసమర్థత కూడా ఉంది ఆకాశానికి. ఆకాశమే లేకపోతే, అవకాశమే లేకపోతే నువ్వేం చేయగలవు? ఎంత సమర్థుడైనా మహాబలవంతుడైనటువంటి వాడిని తీసుకెళ్లి జైల్లో పడేశావు, కట్టి పారేశావు, వాడికి అవకాశం ఇవ్వలే, ఏం చేస్తాడు వాడు? అంచేత నీ శక్తికి, నీ సామర్థ్యానికి కావలసినటువంటి అవకాశం కూడా ఆకాశతత్వం నుంచి వస్తుంది. అంచేత ఏ గురువుని మనం ప్రార్థన చేస్తాము, ఏ ఆధ్యాత్మిక జగత్తులో మనం ప్రయాణం చేయాలి అనుకుంటున్నాము, ఈ ఆకాశతత్వంలోకే వెళ్ళాలి మనం. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం? ఈ ఆకాశతత్వంలో నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు? నియోతిగా అంతేం లేదు, అక్కడ అలా వెళ్తూ ఉండేదండి. అంచేత అటు బ్రహ్మ ఇటు విష్ణువు, శివుడు ఇటు విష్ణువు కూడా శబ్ద బ్రహ్మం యొక్క అంతు చూడాలనుకున్నాడు. కథ చెప్తారు కదా, విష్ణువు పైకి వెళ్తాడు, బ్రహ్మ పైకి వెళ్తాడు, నాకు గుర్తులేదు, ఎవరో ఒకడు ఇటు వెళ్తాడు, ఒకడు అటు వెళ్తాడు. వెళ్తూ 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 అంత దొరక తిరిగి వస్తాడు. ఒకడు మాత్రం ఏం చెప్తాడు, నాకేం అంత చిక్కలేదు, తిరిగి వచ్చేసానని. పరీక్షలో ఓడిపోతానేమో అని చెప్పి ఆవుని సాక్ష్యం పెట్టుకుంటాడు, అంత చూసి వచ్చానని. అప్పుడు ఆవు తలతో మాత్రం ఒప్పుకుంటుంది చూశాడని, తోకతో మాత్రం చూడలేదు అని చెప్తుంది. చూడలేదు అని తోకతో ఎప్పుడైతే చెప్తుందో, ఆవుని ఎప్పుడు కూడా తోకను ముట్టుకుని దండం పెట్టుకుంటాం, తోకను ముట్టుకుంటారు. చాలా మంది తెలియదు ఆ తోకను ఎందుకు తన మీద ఇలా కొట్టుకుంటారు. ఎందుకది కొట్టుకుంటారు అంటే ఆ తోకలో ఏం లేదు, మూలాధార చక్రం మన తోకలాంటి ప్రదేశంలో ఉంటుంది. మూలాధార చక్రం అంటే ఓర్పు సహనము మీలో డెవలప్ కాకపోతే ఇది అంత చూడలేరు మీరు ఆకాశతత్వాన్ని. సరే, ఆ కథల యొక్క అంతరార్థం ఏది ఏమైనా, మన సాధన యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాను కదా. ఇంచేత ఒక 5 నిమిషాల పాటు ఆ రామ్ అనేటువంటి శబ్దము ఆకాశం నుంచి నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఒక్క శబ్దాన్ని పట్టుకుని అనేక మంది మహాత్ములయ్యారు. ఓ రామ నీ నామం ఎంత రుచిరా, టేస్ట్ శబ్దబ్రహ్మం యొక్క రుచి. అలాగా కోట్లు కోట్లు రామకోటి రాశాం మేము, ఇంకొక 4 లక్షలు రాస్తే 1 కోటి అయిపోతుంది మాస్టర్ అని ఎవరో అన్నారు. ఏం చేయాలి మనం? కరెక్టే, కానీ ఆ రామతత్వంలోకి ప్రవేశించకుండా నేను రామకోటి రాశాను అంటే ఏం లాభం? మనకి రాస్తున్న వాళ్ళకి పట్టుకుని చెప్పి నేను రాయటం తప్పు అన్నాను అనుకోండి, ఎక్కాలు నేర్చుకుంటున్నామని వద్దన్నట్టే. కానీ మీరు ఎదిగారు, ఎదక్కపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం మనం? అంచేత ఎదిగిన వాళ్ళు మీరు కళ్ళు మూసుకుని నడువు నిటారుగా ఉంచుకోండి. ఆ శబ్దం రామ్ అనేటువంటి శబ్దము మన సహస్రారం నుంచి విశుద్ధి చక్రంలోకి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి కింద దిగుతుంది మూలాధారం వరకు. ఎలా దిగుతుందో మీరు అబ్జర్వ్ చేయకండి, అది మనకు అనవసరం. మనం కింద దిగదలుచుకోలేదు, ఆకాశతత్వం వరకే ఆగుదాం అనుకుంటున్నాం మనం, కంఠం వరకే. అంచేత రామ్ అనేది ఆ విశుద్ధి చక్రం వరకు వస్తుంది, అనంత ఆకాశం నుంచి. అలాగే ఉండిపోండి, అది కిందకి ఎలా వెళ్తుందో మీకు అనవసరం. మీ దృష్టిని కంఠం వద్ద నిరోధన చేయండి. ప్రాణము అపానము, ప్రాణము లోపలికి వెళ్తుంది, అపానము బయటకు తోస్తుంది, కంఠం వద్ద అది జరుగుతుంది. ప్రాణాపానం సమకృత్వ నాసాభ్యంతరచారిణవు, నాసిక ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వినండి ఆ శబ్దాన్ని. ఒక 5 నిమిషాలు చేయండి, అది చాలా ముఖ్యం. ఆ రామ శబ్దము మనలోని అనేక పాపాలను నాశనం చేసిస్తుంది, అనేక కుసంస్కారాలను తీసివేసిస్తుంది. ఈ శరీరాలలో ఉన్నటువంటి అఖండమైనటువంటి అఖండ మండలాకారాన్ని మీకు అనుభూతిలోకి తెస్తుంది. ఆకాశతత్వము గమనించండి, మిగతాదంతా మర్చిపోండి. మీరు ఆకాశమే అంతా ఉంది,